ఇవన్నీ చేసినా ముక్తి హీన సిద్ధ్యతి, ముక్తి సిద్ధించదు ఆత్మైక్య బోధేన వినా. ఒక్క ఆత్మబోధ తప్ప, ఆత్మన బోధ ఆత్మజ్ఞానం తప్ప ఇంకొక దాని వల్ల పొందేందుకు అవకాశమే లేదు. ఎందుకని స్వామీజీ పొందేందుకు అవకాశం లేదు? ఇదిగో చెబుతున్నాను నేను, అసలు సమస్య ఎక్కడ నీకు? బంధాన్ని నుండి విడిపడ్డం మోక్షం అంటున్నావు కదా, ఇంతకుముందే తెలుసుకున్నావు కదా మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉందని. ఆ జ్ఞానం లేకపోవడమే కదా ఈ ప్రాబ్లం. నువ్వు ఎంతకాలం ఏం చేస్తూ పోయినా జ్ఞానం లేకుండానే చేస్తూ పోతావు గనక వాటి వల్ల పుణ్యాలు అవి ఇవి రావచ్చు. స్వామిజీ మరి పుణ్యం వస్తే శుభేచ్ఛ కలుగుతుంది కదా? శుభేచ్ఛ కలుగుతుంది, అదే నేను చెప్పేది. శుభేచ్ఛ కలిగినా నువ్వు గురువు దగ్గర వినాలి ఆత్మబోధ, లేకపోతే జ్ఞానం కలగదు. అందువల్ల క్రమముక్తి అంటూ ఉంటారు ఇప్పుడు ముండకోపనిషత్తులో. క్రమముక్తి అంటే ఇక్కడ జీవించుండి ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వెళ్లి అక్కడ బ్రహ్మ బోధిస్తాడు ఆత్మబోధ, అది విన్న తర్వాత. జీవన్ముక్తి అంటే ఇక్కడే. క్రమముక్తి అంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత బ్రహ్మలోకానికి, బ్రహ్మలోకంలో కొంతకాలం ఉండి అక్కడ ఆయన బోధించిన తర్వాత అక్కడి నుంచి పోతామని. కొంతమందికి ఆ క్రమముక్తి మీద ఇంట్రెస్ట్. ఆయన ఏం బోధిస్తాడయ్యా అక్కడ? ఇదే మళ్ళీ వివేక చూడమని. ఆయన అనాత్మ బోధ చేస్తే విను, ఆయన చేసేది కూడా ఆత్మబోధే. ఇదే ఉపనిషత్తు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కేనోపనిషత్తు విన్నావు, అక్కడికి పోతే కూడా కేనోపనిషత్తే. బ్రహ్మదేవుడు కనుక ఆయన కీనోపనిషత్తు అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఎందుకంటే అసలు ఆయన కూడా మన క్లాస్మేట్ అని. ఏంటి కేనోపనిషత్తుని కేనా కదా, కీను అంటున్నాడు ఏంటని, అర్థమవుతుంది. అందువల్ల క్రమముక్తి ఏం లేదు, ఇక్కడే. కనుక సమస్య అజ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో అజ్ఞాన నివృత్తి జరగాల గనక. అజ్ఞాన నివృత్తి అంటే జ్ఞానం, జ్ఞానం వల్లనే అజ్ఞానం నివృత్తి అవుతుంది. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. అందువల్ల ఆత్మైక్య బోధ, ఈ ఐక్యం ఇదొక పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఆత్మ ఐక్యం, ఆత్మ ఐక్యం అనేటప్పటికి ఏమనుకుంటారంటే ఇదే జీవ బ్రహ్మ ఐక్యం, జీవుడు వెళ్లి బ్రహ్మముతో ఐక్యం. అందువల్ల చాలా మంది అంటారు స్వామి నేను ఎప్పుడు వెళ్ళి ఆయనలో కలిసిపోతాను, స్వామి నువ్వు కలవవు నాయన. ఎందుకని? నువ్వు కలిస్తే అసలు వ్యవహారం దెబ్బతినింది మళ్ళీ. ఎందుకు ఎట్లా కలుస్తావు నువ్వు? నువ్వు వేరుగా ఉండి ఆయన వేరుగా ఉంటే నువ్వు వెళ్లి పాలలో పంచదార కలిసినట్టుగా కలవడం. కనుక పరమాత్మ గనక వేరుగా ఉంటే, జీవుడు గనక వేరుగా ఉంటే ఈయన వెళ్లి ఆయనలో కలిసిపోతే ఇది సంయోగం, ఇది సంయోగం. సంయోగం ఎక్కడైతే ఉంటుందో కలవడం మళ్ళీ వచ్చేయడం, అర్థమవుతుంది. కనుక ఐక్యం అంటే ఏమిటంటే ఏకస్య భావ ఐక్యం, వేరువేరుగా ఉండి మూడు ఒక్కటి కావడం కాదు. ఒక్కటే ఉన్నది నాకు మూడుగా తెలుస్తూ ఉంది అజ్ఞానం వల్ల, ఈ మూడు ఒక్కటేనని తెలుసుకోవడం. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండ రూపస్థితిరేవ మోక్ష. కాబట్టి బ్రహ్మమే జీవుడు, జీవుడే జగత్, జగత్తే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము సర్వాంతర్యామి, ఉన్నది ఒకటే, రెండవ వస్తువు లేదు అన్నప్పుడు ఏకం సత్. ఇక రెండో వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు గనక నీవు కూడా బ్రహ్మంలోనే ఉన్నావు. నీవు వేరుగా బ్రహ్మం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. అది అనంతం కనుక అనంతంలో నువ్వు ఉండే ఉన్నావు. ఇప్పుడు కావలసింది నువ్వు అనంతం కావడం కాదు, నీవు అనంతమే అయ్యున్నావు అనే జ్ఞానం నీకు లేదు. నేనే అనంతం అనేటువంటి జ్ఞానం నీకు కావాలి. ఈ జ్ఞానం లేకుండా యజ్ఞయాగాదు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అది బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మకాలాలు 100 బ్రహ్మకాలాలు చేసినా కూడా యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అంటాడు అనుకోండి, ఇంద్రుడు వేరు నేను వేరు, మళ్ళీ వచ్చిన బాధ అది. నేను సమర్పిస్తూ ఉన్నా ఇంద్రుడు వేరుగా ఉండాడు. కనుక ఎంతకాలం నేను చేసినా ద్వైత భ్రాంతిలో ఉంటానే గాని అద్వైత జ్ఞానానికి వెళ్ళను. ఇక్కడ ఆత్మైక్య బోధ, కాబట్టి ఉన్నది ఒకటే అనేటువంటి జ్ఞానం, జ్ఞానం కలగాలి నీకు. ఇదే మోక్షం, అఖండ రూపస్థితి. ఈ మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. ఇది సద్గురువు ఉపదేశించడం వల్లనే గురూపదేశాత్ అది లభ్యం. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గురూపదేశంలోనే చాలా జాగ్రత్తగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ప్రత్యక్ష ప్రమాణం కాదని నేను అర్థమైపోయింది మీకు, అనుమాన ప్రమాణం కాదని అర్థమైపోయింది, మూడోది సాక్షి ప్రమాణం కూడా కాదని అర్థమైపోయింది. కనుక ఉన్నదే కదూ ఇది స్వత సిద్ధం. పదమేంటి? స్వత సిద్ధం, సిద్ధించే ఉంది, సిద్ధించే ఉంది. సాధ్య వస్తువు కాదు, నువ్వు ప్రయత్నించి పొందేది కాదు, స్వతహా సిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. స్వతహా సిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. ఏది ఉన్నా లేకపోయినా నీవు ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది. స్వతహా సిద్ధం. ఇక్కడ జ్ఞాన బోధ, ఆత్మైక్య బోధ, దీంట్లో చాలా పెద్ద విషయం ఏంటంటే ఎంత బోధించినా అర్థం కాదు. ఎవరికి? ఇద్దరికి. ఇద్దరికి బోధించేవాడికి కనుక అర్థమైపోయిందంటే వినేవాడికి చక్కగా అర్థమైపోదు. వినేవాడికి అర్థం కావడం లేదంటే అంతఃకరణ శుద్ధి ఉండి లేకపోతే వేరే విషయం. అది ఆయన మనసు ఎక్కడో పెట్టుకుంటే మూర్ఖుని మనమేం చేయలేం, మూఢదీహి. కానీ అంతఃకరణ శుద్ధి ఉండి చక్కగా వినేవాడికి అర్థం కాలేదంటే చెప్పేవాడికి అర్థం కాకుండా ఉండాలి, అంతే ఇంకేమి లేదు. అందువల్ల శంకరాచార్య స్వామి సర్వశాస్త్రవిదపి అసంప్రదాయవిత్ మూర్ఖవదేవ ఉపేక్షణీయ. ఆ బోధించే పద్ధతి, బోధనా విధి, బోధ ఎంత ప్రధానమో బోధనా విధి, ది టీచింగ్ మెథడ్, అది అంత ప్రధానం, అది సంప్రదాయం. ఇది తెలియకుండా గనక బోధించాడంటే సర్వశాస్త్రవిదపి, సమస్త శాస్త్రాలు తెలిసి ఉన్నా నీ అజ్ఞానం పోదు. ఎందుకని? అసలు బోధించేటప్పుడే నీకు జ్ఞానం కలగకుండా బోధిస్తాడు. ఎట్లాగో తెలుసా? ఇప్పుడు చెప్పు. ఇహలోకే నిత్యం కించిదపి అస్థి నా. ఈ ప్రపంచంలో నిత్యమైనటువంటి వస్తువు కొద్ది కూడా లేదు. అవునా? ముందు ఎక్కడన్నా చెప్పండి, ఏ వస్తువు నిత్యమో చెప్పండి. మన ఏమైనా పెట్టే ఏది నిత్యం? కనుక ఇహలోకే ఈ ప్రపంచంలో నిత్యం, నిత్య వస్తువు కించిదపి అస్తి నా, కొద్దిగా కూడా ఏది లేదు, కనిపించడమే లేదు ఎక్కడ కాదు. ఇప్పుడు మనం నిత్యోహం అన్నామనుకోండి, నీకు ఎట్లా అర్థం అవ్వాలి? అహం నిత్యః, శుద్ధః, బుద్ధః, ముక్తః, ఈ పదాలు ఇవన్నీ ఎందుకని అర్థమే కావు. నాయనా నువ్వు నిత్యుడు నాయన. అవును స్వామి. నీకెక్కడ తెలుసు నాయన నిత్యం? నీకు అనిత్యమే తెలుసు. అనిత్యము కానిది నిత్యమా? ఆహా, ఇది ఎక్కడ పైత్యం? అనిత్యం కానిది నిత్యమే కావాల్సిన అవసరం లేదు, ఇంకొక అనిత్యం కావచ్చు. కోడి కానిది కుందేలా? ఎవరు చెప్పారు నీకు? కుక్క కావచ్చు. నిత్యం అనేటువంటిది ఏంటి అర్థం కావాలి, సత్యం అనేటువంటిది ఏంటి అర్థం కావాలి. సత్ కిం కాలత్రయే ప్రతిష్ఠతి అన్నాడని, మూడు కాలాల్లో ఏదైతే ఉందో అన్నప్పుడు ఆ పదాన్ని వివరిస్తూ పోతుంటాడు చూచారు. అసలు కాలం అంటే ఏంటి, కాలానికి పొడవెంత, దేన్ని కాలం అంటారు, క్రోనలాజికల్ టైం ఏంటి, సైకలాజికల్ టైం ఏంటి, అసలు కాలంలో వస్తూ ఉందే లేక మనసుంటే కాలం తెలుస్తూ ఉందే, మనసు కదా కాలాన్ని తెలుసుకుంటూ ఉంది, మనసుకు ఆధారమైనటువంటిది ఏంటి. కాబట్టి కాలం వస్తూ పోతూ ఉంది, ఎందుకంటే మనసులో భావన ఉంది కనుక, కాన్సెప్ట్ కనుక. కాన్సెప్ట్ లేనప్పుడు ఏముంది? ఇలా పట్టుకుంటూ వచ్చాడనుకోండి. కాబట్టి ఒక కాలంలో మనసు, ఒక కాలంలో మనసు చూపించేటువంటి ప్రపంచం. కానీ అవేవి లేకపోయినా ఏదైతే ఉందో, సమస్తమైనటువంటి మార్పులకి ఏది ఆధారంగా ఉందో, తాను ఎప్పుడు మార్పు చెందకుండా ఉందో, ఇది సత్యము. అంటే కాలాతీత స్థితి అనేటువంటి దాన్ని గురువు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటే సత్యం అనే పదానికి అర్థం తెలుస్తుంది. కానీ సత్యం, నిత్యం, ఆనందం అంటే అర్థం కాదు. ఇప్పుడు ఆనందం అంటే వచ్చిన బాధ అదే, మామిడి పండు తింటే ఆనందం కలుగుతుంది, అందుకని బ్రహ్మానుభూతి కూడా ఆనందం అనుకుంటాడు, వచ్చిన బాధ అది. అందువల్ల మన కొందరు చేత స్వామి ఈ రోజు నేను ఆత్మానందాన్ని పొందు ఎప్పుడు మార్నింగ్ స్వామి అని మళ్ళీ, ఇదంతా మీ కృప స్వామి. నేను ఎక్కడి నుంచి వచ్చాను మధ్యలో? బావు, అవును స్వామి, నిన్న మీరు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత ఉదయాన్నే ధ్యానంలో కూర్చునేటప్పటికీ నాకు ఆత్మానందం కలిగింది స్వామి. ఇప్పుడుందా? లేదు స్వామి. ఇంకేం ఆత్మ? ఏవో చూసారా, ఆత్మ అనేది కాలానికి పరిమితమని అతనికి ఒక అభిప్రాయం ఉంది. బ్రహ్మ శతాంతరేపి ముక్తి నసిధ్యతి. ఎందుకంటే అసలు విషయమే అర్థం కాలేదు కనుక అజ్ఞానం పోదు, ఇంకా అజ్ఞానం అట్లాగే ఉంటది. అందువల్ల ఎప్పుడైతే నిత్య వస్తువును వివరిస్తూ ఉండాడో ఉపనిషత్తుల్లో, మహాత్ముల యొక్క అద్భుతమైనటువంటి బోధ, ఆత్మైక్య బోధ ఉపనిషత్తులో ఎప్పుడైతే వివరిస్తూ ఉంటాడో, తెలియకుండా ఒక మ్యాజిక్ చేసేస్తాడు గురువు, ఒక మ్యాజిక్. అది వాడి శిష్యుడికి తెలియనే తెలియదు. ఏమిటా మ్యాజిక్ తెలుసా? ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో కదా, ఏ సబ్జెక్ట్ అయినా. ఎలక్ట్రానిక్స్ ఆయన చెప్తుంటే మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎలక్ట్రానిక్స్ వేరు, అర్థం చేసుకునేవాడిని వేరు. కంప్యూటర్ వేరు, అర్థం చేసుకునేవాడిని వేరు. కానీ దీంట్లో నువ్వు గనక ఆత్మను వేరుగా ఉండి అర్థం చేసుకుంటా ఉంటే అది ఆత్మ కాదు. ఎందుకంటే అఖండాత్మలో నువ్వు వేరుగా ఉండలేవు. కనుక గురువు వివరిస్తూ ఎట్లా వివరిస్తూ పోతాడో తెలుసా? నువ్వు ఆత్మను అర్థం చేసుకుంటున్నట్లు కాదు. అర్థం చేసుకుంటూ పోయినావంటే జ్ఞాత ఉండాడు అక్కడ, అర్థం చేసుకునేవాడు. నోవర్ ఇస్ దేర్, జ్ఞాత ఉండాడు. జ్ఞాత అదృశ్యమైతేనే జ్ఞానం, తెలుసుకునేవాడు అదృశ్యమైతేనే జ్ఞానం. కనుక జ్ఞానం, జ్ఞాత, జ్ఞాతృ భేదం లేకుండా బోధ అంటే గురువు బోధించినప్పుడు నువ్వు వింటూ ఉంటే ఇది నా స్వరూపమే, నేనే 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 అనంతం అనేటట్టుగా నువ్వు పోతూ ఉంటావు. అలా నిన్ను మెల్లమెల్లగా పట్టుకుపోతూ ఉంటాడు. ఇది సాంప్రదాయక బోధ ఉపనిషత్తుల్లో, ఇది గురు పరంపర. నువ్వు ప్రత్యేకించి అర్థం చేసుకోవడం కాదు, రామాయణం కాదు, నీ కథ చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవడానికి. ఇది నీ స్వరూపం, నీ స్వరూపాన్ని నువ్వు వేరుగా అర్థం చేసుకోలేవు, నీవుగా అర్థం చేసుకుంటూ పోవడం. ఇది ఆత్మైక్య బోధ, ఆత్మైక్య బోధ. ఇటువంటి బోధ వినా, ఆత్మైక్య బోధ వినా, ఇది గనక లభ్యం కాకపోతే బ్రహ్మ శతాంతరేపి ముక్తి న సిద్ధ్యతి, ముక్తి మాత్రం కలిగేందుకు అవకాశం లేదు. కనుక ఈ దశలో మనకు ఆత్మైక్య బోధ, నేనే పరమాత్మ స్వరూపం అనేటువంటి జ్ఞానం కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేనంత వరకు అజ్ఞానం ఉన్నదని అర్థం. అజ్ఞానం నివృత్తి కావాలంటే జ్ఞానం కలగాలి. మోక్షం జ్ఞాన రూపంలోనే ఉంది. ఇది గురు బోధలోనే మనకు అర్థమవుతూ పోతూ ఉంటుంది. కనుక ఇటువంటి బోధని గ్రహించి తరించడానికి అనుకూలమైనటువంటి మానవ జన్మ, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. చూచారా? కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఇక్కడ మీ విషయం చెప్పాలంటే దైవానుగ్రహం పూర్తిగా ఉందని చెప్పాలి. ఆ మూడవ ఒక్క విషయంలోనే కొద్ది డౌట్, మూడవ పాయింట్లో డౌట్, అది మీ అనుభవంలో మీరు చూసుకోవాలి. మనుష్యత్వం ఇట్ ఈస్ వెరీ క్లియర్, అందరికి ఉంది. ముముక్షత్వం వెరీ క్లియర్, దానికి నేనిస్తాను మీకు సర్టిఫికేట్. ఎందుకని? ఏదో ఒక రోజు వచ్చారంటే వస్తా ఉండారంటే, రోజు ఇంత దూరం వస్తూ ఉండారంటే ముముక్షత్వం లేకపోతే వచ్చేది ప్రశ్న లేదు. అయితే నేను మహాపురుషునా కాదనేది వేరే విషయం, అది అది కాలంలో నిర్ణయం కావాల్సిన విషయం మీకు అందే బోధను బట్టి. సపోజ్ అది కూడా ఉండింది అనుకోండి, మహాపురుష మీన్స్ ఆత్మైక్య బోధ ఇవ్వగలగడం, అంతే ఇంకేం లేదు. సరేనా? ప్రమాణాన్ని, శబ్ద ప్రమాణాన్ని అందించడమే. ఇది గనక జరిగితే మాత్రం ఇప్పుడు మన మీద భగవంతుని యొక్క కృపావృష్టి పూర్ణంగా వర్షిస్తూ ఉంది అని అర్థం. ఇక్కడికి ఆరు శ్లోకాలైన ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఏదైతే మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటుందో అది బంధం. దుఃఖాన్ని మనం భరించలేం గనక, సహించలేం గనక దుఃఖం నుండి విడిపడాలి అనుకుంటూ ఉంటాం. ఇది బంధ విముక్తి. అయితే ఇన్ని కర్మలు ఈ ప్రపంచంలో చేస్తున్నాం. ఒకరు చేసేటువంటి కర్మలు మరొకరు చేయడం లేదు, ఒకరు పొందేటువంటి ఫలితాలు మరొకరు పొందడం లేదు, ఒకరు ఆశలు మరొకరు ఆశలు ఒక విధంగా లేవు. కానీ అందరికీ కావాల్సింది బంధ విముక్తి, అది తమస్. కనుక బంధం నుండి విడిపడాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇంతకీ బంధం ఏమిటో సుస్పష్టంగా తెలియకపోవడం వల్ల ఆ బంధం నుండి విడిపడడానికి అనేకమైనటువంటి కర్మల్ని ఈ ప్రపంచంలో చేస్తూ వాటి మధ్యలో సుఖిస్తున్నట్లుగా భావిస్తూ ఉండినా బంధాన్ని మోసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. ఎవరి శిలువని వాళ్ళు ఎత్తుకుని తిరగడమే జరుగుతుంది ఈ ప్రపంచం. అయితే మొట్టమొదట మనం నిర్ణయం చేయాల్సింది బంధం అనేది ఉంది. క్లియర్? బంధం అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఆనందంగా లేకపోతున్నాను గనక బంధం ఉండబట్టే బంధ విముక్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తృప్త భవిష్యామి అని ఎందుకు అడుగుతున్నానో తెలుసా? అసంతృప్తిలో ఉన్నాను గనక, అసంతృప్తిలో ఉన్నాను గనకనే తృప్తిని పొందాలనుకుంటూ ఉన్నా, దుఃఖంతో ఉన్నాను గనకనే సుఖం కావాలనుకుంటూ ఉన్నా, బంధం ఉంది గనకనే బంధం నుంచి విడిపడాలి అని అభిప్రాయపడుతూ ఉన్నా. కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు ఏముంది అంటే ఒక సమస్య ఉంది మన అందరి దగ్గర, అది అపూర్ణత్వం. అపూర్ణత్వం అంటే ఇప్పుడు నేను పూర్ణంగా లేను. అపూర్ణ అపూర్ణత్వం అనేటువంటిది ఈరోజు మన దగ్గర ఉంది. ఈ సమస్యను గుర్తించడం నంబర్ వన్. ఆ తరువాత ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి కర్మలు వాటి ఫలితాలు నిష్ప్రయోజనమని, ఇక్కడ మనం చేసేటువంటి మార్గాలు గమ్యాలు ఏవైతే ఉన్నాయో, మన ప్రయత్నాలు ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కలిపి ఆ బంధం నుండి విడిపడడానికి ఉపకరించవు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు వివేకి. ఈ ప్రపంచంలో వేదాంత విద్యార్థి అర్థమవుతుంది. సమస్య అయితే ఉంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్, బంధం అనేది ఉంది, నాకు అర్థమవుతూ ఉంది. కానీ ఈ బంధ నివృత్తికి నేను ఈ ప్రపంచంలో ఏ ప్రయత్నాలు చేసినా కూడాను ఉపయోగం లేదు, ఈ బంధం నుండి విడిపడలేను. కనుక సమస్య అయితే నాకు అర్థమవుతుంది, కానీ పరిష్కారం మాత్రం నేను ఊహించేదిగా కనిపించడం లేదు. ఇక్కడ మాత్రం ఎక్కడ పరిష్కారం లేదు, ఇక్కడ ఎందుకని? ఒక కర్మ దాని ఫలితం, మార్గం గమ్యం, ఇట్లా ఉన్న ఈ ప్రపంచంలో ఏది చూచినా ఒక కర్మ చేస్తావు, ఒక ఫలితాన్ని ఊహిస్తావు, ఆ కర్మ యొక్క ఫలితం నీకు వస్తుంది. ఒక మార్గంలో నువ్వు పోతావు, ఒక గమ్యాన్ని చేరుతావు, ఈ మార్గంలో వెళ్లడం వల్ల ఆ గమ్యాన్ని చేరుతావు. కానీ తను ఏ బంధ విముక్తినైతే వాంఛిస్తూ ఉండాడో, ఇది ఆ విధంగా కర్మ యొక్క ఫలితము కాదు, ఒక చోటకు వెళ్లి చేరేటువంటిది ప్రాప్యం కూడా కాదు. ఈ మాత్రం అవగాహన వస్తే వివేకి. వేదాంతంలో మొదటి స్టెప్ ఇది, అర్థమవుతుంది. ఇటువంటి వివేకి ఈ ప్రపంచంలో విశ్లేషిస్తూ వస్తున్నాడు గనక, నేను ఏ విధంగా బంధం నుండి విముక్తిని పొందుతాను అంటే, నిన్నటి చూచా మనం, పటంతో శాస్త్రాన్ని యజంతో దేవాన కుర్వంత కర్మాణి భజంత దేవతాహ. కాబట్టి ఎన్ని యజ్ఞాలు నువ్వు చేసినా, ఎన్ని శాస్త్రాలు నువ్వు అధ్యయనం చేసినా లేదా ప్రవచించినా, దేవతల్ని ఆరాధించినా, సత్కర్మల్ని చేసినా, ఆత్మైక్య బోధేన వినా ముక్తి న సిద్ధ్యతి. కాబట్టి ఆత్మ జ్ఞానం తప్ప ఇంకొక విధంగా పొందేందుకు అవకాశం లేదు అన్నంతవరకు చూచాం. నెక్స్ట్, అమృతత్వస్య నా శాస్తి విత్తేన ఇత్యేవ హి శృతిః బ్రవీతి కర్మణో ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. అమృతత్వస్య నాశాస్తి విత్తేన. చూడండి ఈ యొక్క సమస్యని ఎంత చక్కగా శాస్త్రం మన ముందు పెడుతుందో చూడండి. అమృతత్వస్య నాశాస్తి విత్తేన. అమృతత్వస్య, అసలు మొదట అమృతత్వం అంటే ఏమిటో తెలియాలి. ఇంతకుముందు మన దగ్గర ఏముందనుకున్నాం? అపూర్ణత్వం కదా, అపూర్ణత్వం. అపూర్ణత్వం ఎప్పుడైతే ఉందో అది నశించిపోతుందని అర్థం, మృతం. అమృతత్వము అంటే నశించనిది, అమృతత్వం అంటే నశించనిది. అది అపూర్ణత పరిపూర్ణత అది. కమ్ ఆన్ టెల్ మీ. పూర్ణత్వం, సరేనా, పూర్ణత్వం. కనుక అమృతత్వస్య నాశాస్తి విత్తేన, విత్తేన ధనేన ఇత్యర్థః. సంపద, సంపద అంటే కేవలం ధనం అని అనుకోవాల్సిన అవసరం లేదు. విత్తం అంటే, విత్తం అనే దానికి చాలా అర్థాలు. కనుక ధనం అంటే కూడాను, ధనం అంటే కేవలం డబ్బు అని కాకుండా మనలో ఉండేటువంటి కౌశల్యం కావచ్చు, మనలో ఉండేటువంటి స్కిల్స్ కావచ్చు. ఒక వ్యక్తి గానం ఉంటుంది, ఒక వ్యక్తిలో చిత్రలేఖనం ఉంటుంది, ఒక వ్యక్తిలో సాహిత్యం ఉంటుంది. కాబట్టి అన్ని భూములు కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఇదంతా కలిపి ఏదైనా సరే సంపద అనేది ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో విత్తేన ధనేన. దీని చేత అమృతత్వస్య నాశాస్తి ఆశ అస్తి నా. అమృతత్వం అనేటువంటిది ధనం చేత లభిస్తుంది అనే కోరిక లేదు. అంటే ధనం చేత నీకు అమృతత్వం లభించదు. అమృతత్వస్య నాశాస్తి విత్తేన ఇత్యేవ హి శృతిహి ఇతి ఏవా. ఈ విధంగానే శృతిహి బ్రవితి, శృతులు ఇలా చెబుతూ ఉన్నాయి. శృతి అంటే ఏంటి? వేదం. వేద నిర్ణయం, శాస్త్ర ప్రమాణం ఇది. కనుక శృతిహి యతః స్ఫుటం బ్రవీతి, స్ఫుటం బ్రవీతి, సుస్పష్టంగా చెబుతూ ఉంది. అట్లాగే ముక్తేహే కర్మణో అహేతుత్వం, ముక్తేహే ముక్తికి కర్మణః కర్మలు అహేతుత్వం కారణం కావు. అమృతత్వస్య నాశాస్తి విత్తేన, వెరీ క్లియర్, బాగా అర్థం చేసుకో. ధనం చేత అమృతత్వం లభించదు. అమృతత్వం అన్న ముక్తి అన్న ఒకటే. కనుక ధనం చేత అమృతత్వం సిద్ధించదు అంటే ముక్తి సిద్ధించదు. అది ఎంత స్ఫుటంగా సుస్పష్టంగా శాస్త్రం చెప్తూ ఉందో అంత సుస్పష్టంగా చెప్తూ ఉందట. ఏమని? కర్మల వల్ల కూడాను ముక్తి పొందలేవు. ధనం వల్ల ముక్తి పొందలేవు, కర్మల వల్ల ముక్తి పొందలేవు. ఈ రెండింటికి తప్ప ఇంక దేనికి ప్రయత్నాలు ఈ ప్రపంచంలో? ఈ రెండే, ఈ రెండు ఉపయోగం పడడం లేదు. కనుక ఎప్పుడైతే అపూర్ణత్వం ఉందో, ఈ అపూర్ణత్వంతో ఈ బంధంతో ఆనందంగా నేను జీవించలేకపోతున్నాను కనుక దీని నుండి విడిపడాలి అని అభిప్రాయపడేటువంటి నేను, రెండే రెండు మార్గాలున్నాయి నాకు. ఏమిటో తెలుసా? ఒకటి, ఏదో పొందడం వల్ల నేను మరో విధంగా ఉంటానేమో, ఏదో పొందడం వల్ల ఈ అపూర్ణత్వం పోతుందేమో, లేక దేని నుండైనా విడిపడిపోతే ఈ అపూర్ణత్వం పోతుందేమో. కనుక ఏదో పొందడం వల్ల పొందుతానని అమృతత్వాన్ని కొందరు, లేక ఏదో వదిలించుకోవడం వల్ల. ఈ రెండే జరుగుతున్నాయి ఎప్పుడు. కనుక ఉన్నదాన్ని వదిలించుకోవడమో లేనిదాన్ని పొందడమో జరుగుతూ ఉన్నాయి. దానికి అమృతత్వానికి సంబంధం లేదు. మళ్ళీ ఎందుకో తెలుసు, అవన్నీ మన రాగద్వేషాల మీద ఆధారపడి ఉన్నాయి. ఏదైతే మనకి ఇష్టమో అది కావాలనుకుంటున్నాం, ఏదైతే మన కష్టమో దాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి అమృతత్వానికి అసలు సంబంధం లేదు. ఇవి రాగద్వేషాల యొక్క సంతగోళ, ఇవన్నీ మనం చూచే ఉన్నాం. ఇప్పుడు అర్థం చేసుకోండి, అపూర్ణత్వంతో కలిసి జీవించలేకపోతున్నాను కదా, ఇందుకోసమే కర్మ చేస్తున్నా, లేకపోతే కర్మ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో. ఇది శంకరాచార్యుల వారు, కామాయ మానశ్చ కరోతి కర్మాణి. ఈ ప్రపంచంలో ఎవరైనా కర్మలు ఎందుకు చేస్తారో తెలుసా బాబు? దాని వెనక కామం ఉంది. కామం అంటే కోరిక. ఏమిటా కోరిక తెలుసా? అపూర్ణత్వంతో నేను ఉండలేను గనక, అపూర్ణతను నేను భరించలేను గనక, ఈ అపూర్ణత నుండి నేను విడిపడాలి అనేది కోరిక. క్లియర్? అసలు కోరిక ఎందుకు కలిగింది అర్థమవుతుంది. ఇప్పుడు అపూర్ణతలోనే గనక మనం హాయిగా ఉండగలిగితే కోరికే లేదు. అపూర్ణతలో ఉండలేకపోతున్నాం, పూర్ణత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇది భరించలేకపోతున్నాం గనక దీని నుంచి విడిపడిపోవాలనుకుంటున్నాం, ఇది కోరిక. అర్థమైందే? అసలు కోరిక ఎందుకు కదులుతుంది? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కోరిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అపూర్ణత నుంచి బయటపడిపోవాలి అనుకోవడం. ఇప్పుడు ఈ కోరిక రెండు రకాలుగా మనకు వ్యక్తమవుతుంది. ఒకటి కర్మలు చేస్తూ పోవడం, రెండవది సంపాదిస్తూ పోవడం. ఆ సంపాదిస్తూ పోవడం విత్తం, కర్మలు ఆచరిస్తూ ఉండడం కర్మణ. ఈ రెండింటి వల్ల అది లభ్యం కాదు, దాన్ని పొందాలని అసలు కదిలాం. అండర్స్టాండ్ ది పాయింట్? అసలు కర్మలు కదలడానికి కోరిక కారణం. కోరిక అంటే ఎందుకు వచ్చింది కోరిక? పూర్ణత్వం కోసం. పూర్ణత్వం ఎందుకు పొందాలనుకుంటున్నావు? అపూర్ణతలో జీవించలేకపోతున్నాను గనక. అపూర్ణతలో జీవించలేకపోవడం అనేటువంటిది నా సమస్య. అర్థమవుతుంది? దీని నుంచి విడిపడాలనడంతో కోరిక కదిలింది. ఈ కోరికని తీర్చుకోవడంలో ప్రపంచంలో నేను ఈ రెండు రకాలుగా పోతూ ఉన్నాను. సంపాదించుకుంటూ పోయేవాళ్ళు కొందరు, రకరకాలైన కర్మలు చేస్తూ పోయేటువంటి వాళ్ళు కొందరు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఏం చెప్తున్నారు శంకరాచార్య స్వామి అంటే, నాయన వీళ్ళిద్దరికి అమృతత్వం లేదు, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరు. ఓకే, ఎందుకని లేదు? విత్తేన ధనేన అమృతత్వస్య ఆశ న అస్తి, దీనివల్ల అమృతత్వం లభించదు విత్తం చేత. ఎందుకని? అందరూ ధనం కావాలనుకుంటూ ఉంటే ధనం చేత సుఖపడలేము అని చెప్పడం ఏంటని? ఎస్, దాన్ని ఒకసారి మనం విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే శృతి ప్రమాణం, ఇది ప్రమాణాన్ని కాదనడానికి అవకాశం లేదు. విత్తేన ఇత్యవహి శృతి అని వేదం చెబుతూ ఉంది, ఉపనిషత్తు. అమృతత్వశ్చ నాశాస్తి విత్తేన అనేది బృహదారణ్యకోపనిషత్తు మంత్రం. ఈ మంత్రం బృహదారణ్యకోపనిషత్తులో ఉంది, అందువల్ల శృతేహి అంటున్నాడు. కనుక బృహదారణ్యకోపనిషత్తు ఎప్పుడైతే ఈ విషయాన్ని నిర్ణయం చేసిందో ప్రమాణం గనక, ఇక దాన్ని అర్థం చేసుకోవాల్సిందే కానీ నిరాకరించేది ఏమీ లేదు. ఎందుకని? ధనం చేత ఎందుకు సుఖం లేదు? ఒక మాట మాట్లాడతాం. అసలు ధనం ఎందుకు మనిషికి? డైరెక్ట్ క్వశ్చన్. స్వామీజీ ఇట్లా మాట్లాడితే లాభం లేదు, ధనం లేకపోతే అది నాయన దేనికి? ధనం సుఖించడానికి అన్నాం అనుకో, ఎట్లా సుఖిస్తావు ధనం? ధనంతో, ధనం వల్ల స్వామీజీ వస్తువును కొంటాను, నాకేవేవైతే కావాలనో అవన్నీ కొంటాను. కొనిన తర్వాత ఏం చేసుకుంటావు బాబు? వాటిని అనుభవిస్తాను స్వామీజీ. ఓకే, ధనం వస్తువుల కోసం, వస్తువులు అనుభవించడం కోసం. సో భోగానుభవం అంతేనా, ఇంకేమన్నా ఉందే? భోగానుభవం. కాబట్టి నాకు 1 కోటి రూపాయలు ఉందండి, లేదు 10 కోట్లు ఉంది, నేను అందమైనటువంటి మేడ కట్టుకున్నాను, మంచి మంచి కార్లలో తిరుగుతాను, లేదు ఇలా ఉంటాను అలా ఉంటాను, ఇలాంటి పదార్థాలు భోంచేస్తాను, ఆల్ రైట్. ఇవన్నీ నీవు ఎంజాయ్ చేస్తావు, నీ భోగం ఇదంతా, నువ్వు భోక్త అంతేనా. కాబట్టి భోగానుభవం దేనికి? మళ్ళీ సుఖపడ్డానికి అంతేనా. ఏది భోగానుభవంలో సుఖపడ్డవాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఎందుకో తెలుసా? అసలు భోగం ఎట్లా కలుగుతుందంటే, ఏహి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే వండర్ఫుల్ శ్లోక. నతేషు రమతే బుధ. అర్జున, భోగం ఎట్లా కలుగుతుందో చూడు. స్పర్శ, టచ్, కాంటాక్ట్. స్పర్శ ఎవరికి? ఏహి సంస్పర్శ, నాట్ స్పర్శ, సంస్పర్శ. సంస్పర్శజాహ, ఆ సంస్పర్శ వలన పుట్టిన భోగాహ, భోగములు. కాబట్టి నీకు భోగములు కలగాలంటే సంస్పర్శ ఉండాలి. సంస్పర్శ వల్ల భోగములు కలుగుతాయి. ఏమిటి సంస్పర్శ? స్పర్శ, సంస్పర్శ. మాత్రా స్పర్శాహ, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధం ఏర్పరచుకోవడం. ఇది 2వ అధ్యాయం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో నిత్యాహ తాం స్థితిక్షస్వ భరత. 2వ అధ్యాయం. ఏహి సంస్పర్శజా భోగాహ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. 5th చాప్టర్ క్రమసన్యాసం. సరేనా? ఇప్పుడు చూడండి, సంస్పర్శ దేనికి? దేనితో సంస్పర్శ? ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలతో సంస్పర్శ. ఇది భోగం. నా కళ్ళు చూస్తూ ఉన్నాయి, దృశ్యాలు రంగులు రూపాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సినిమా ఉంది, సినిమా చూడడానికి నీకు కన్నుంది, కాబట్టి ఇంద్రియం ఉంది, నేత్రేంద్రియం. దృశ్యం ఉన్నది, దృశ్యాన్ని నేత్రేంద్రియం చూస్తూ ఉంది, మనసు ఆనందిస్తూ ఉంది. ఇప్పుడు నీకు సినిమాను అనుభవించడము అనే భోగం. ఇంకా ప్రతిదీ అట్లాగే అర్థం చేసుకోండి. ఒక రుచికరమైన పదార్థం తిన్నా, ఒక మంచి శబ్దాన్ని మనం విన్నా, కాబట్టి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విధమైనటువంటి భోగాలనైతే నువ్వు తీసుకొని మనసు ద్వారా అనుభవిస్తూ ఉండావో ఇవన్నీ కూడాను సంస్పర్శ. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల సంస్పర్శజాహ, దాని నుంచి పుట్టినటువంటి భోగాహ, భోగములు ఇంతే. ఇవి దుఃఖయోనయః దుఃఖ కారణాలు, ఉద్గమస్థానాలు, జన్మస్థానాలు. యోని యోనయః దుఃఖ యోనయః. తల్లి గర్భం నుండి ఎట్లాగైతే బిడ్డ పుట్టుకొని వస్తూ ఉందో అట్లాగే ఇవన్నీ కూడాను దుఃఖానికి. ఇవన్నీ కూడా గర్భాల్లాగా ఉండాయి, ఇంకేమి లేదు. దుఃఖం పుట్టడానికి ఇవే కారణం, ఈ భోగాలే కారణం. గర్భిణీ స్త్రీ ప్రసవించక తప్పదు, భోగాలు దుఃఖాన్ని అందించక తప్పవు. భోగాల నుంచి దుఃఖం. మనం భోగం ఎందుకు? సుఖం కొరకు. కానీ ఇట్లా లేదు, దుఃఖం కనపడుతుంది. ఎందుకని స్వామీజీ? జస్ట్ లిసన్. సంస్పర్శ కదూ, ఇంద్రియాలు ఇంద్రియాల విషయాల మీదకి వెళ్లి వాటిని అనుభవిస్తూ ఉండడం. ఒకటి, అనుభవానికి ముందు అంటే భోగాన్ని పొందే ముందు ఏం జరుగుతుందో ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందో తెలుసా, దేన్నైతే నువ్వు భోగించాలి అనుకుంటూ ఉండావో, అనుభవించాలి అని అభిప్రాయపడుతూ ఉన్నావో, అది నీ దగ్గరకన్నా రావాలా నువ్వు దాని దగ్గరకన్నా పోవాలా, ఫస్ట్ ప్రయత్నం అంతేనా. నువ్వేదో ఆఫీసులో కూర్చొని రాసుకుంటున్నావు, కాఫీ కావాలనుకున్నావు, సో నీవన్నా బయలుదేరి రెస్టారెంట్కి వెళ్ళాలి లేదా ఎవరన్నా కాఫీ అన్నా తీసుకొచ్చి నీకు ఇవ్వాలి మొదట ప్రయత్నం. లేదా నేనే వెళ్ళాను స్వామీజీ కాఫీ తాగడానికి, ఆఫ్ కోర్స్. ఈ భోగం కదా ఇది, ఆనందం అని కదా నువ్వు అనుకుంటుండేది, జరగచ్చు జరగకపోవచ్చు. భోగాన్ని కూడా ఎప్పుడూ అనుభవించలేం, ఇది ఒక పెద్ద బాధ భోగాల మధ్య. ఎందుకో తెలుసా, తీరా నేను అక్కడికి వెళ్తాను ఈ రెస్టారెంట్లో కాఫీ బాగుంటుంది అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఒక బ్రూ కాఫీ నాకి పది, పక్కనే ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఈ హోటల్కే నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, ఇక్కడ చాలా బాగుంటుంది కాఫీ, నేను చాలా సార్లు ఇక్కడ తాగాను, నువ్వు చూడు ఎట్లా ఉంటుందో, ఈ విధమైనటువంటి కాఫీ నువ్వు ఎక్కడ చూసి ఉండవు. భోగానుభవం, భోగానుభూతి, భోగానందం ఇవి మాట్లాడిస్తూ ఉంటాయి. ఈ లోపల అతను తీసుకొచ్చి పెడతాడు, తాగితే చల్లగా ఉంటుంది కాఫీ. లేదా ఎప్పుడూ ఉన్నంత రుచి ఉండదు. ఎందుకని లేదు, ఎప్పుడు కాఫీ పెట్టేవాడు ఈరోజు లీవ్, వేరేవాడు కొత్తవాడు మనలాంటి వాడు నేర్చుకుని పోయి పెట్టాడు, రిస్క్. అర్థమవుతుంది, ఇప్పుడు కాఫీ ఒకే విధంగా లేదు కనుక అనుభవించాలని నేను పోయినా అనుభవించేటువంటి వస్తువు నాకు అనుగుణంగా ఉంటేనే ఆ మాత్రం ఆనందం అన్న కలుగుతుంది, లేకపోతే అది కూడా కలిగేందుకు అవకాశం లేదు. ఏదైనా అంతే, క్యాసెట్ వినాలి అనుకుంటావు, సంస్పర్శ ఎట్లుంటుంది మొదట దృష్టి, క్యాసెట్ విందాం స్వామీజీది అని ఉన్న పంపించావు కొనుక్కొని రమ్మని, నీకు ఉత్సాహంగా ఉంది, ఎవరో చెప్పారు అయ్యా సుందర స్తోత్రం అంజలి చాలా బాగుంటుందట అని, నువ్వు వినలేదు వినాలి అనుకుంటున్నావు, అందుకని డబ్బు ఇచ్చి పంపించావు పిల్లవాడిని, అతను ఆశ్రమానికి వచ్చాడు, నీకు ఆసక్తిగా ఉంది ఎప్పుడెప్పుడు తీసుకొస్తాడా వింటామని, ఎందుకని భోగం శబ్దం. అర్థమవుతుంది, శ్రోత్రేంద్రియానికి కాబట్టి వినాలి వినాలి వినాలి. ఇప్పుడు ఇంకొకటి రుచించదు, ఈ భోగమే కావాలి, దీన్ని అనుభవించాలనుకుంటున్నావు. తీరా అతను వచ్చిన తర్వాత ఇక్కడ క్యాసెట్ లేకపోవచ్చు, అవుట్ ఆఫ్ స్టాక్ సార్, నేను అనుభవించాలి అనుభవించాలనుకుంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాసెట్ లేదట సార్, ఇంక రెండు రోజులు అయితే వస్తుందంట అంటే చేయగలిగేదేండి? ఓకే, లేదు. తీసుకెళ్లాడు అక్కడికి, తీసుకెళ్లి ఇదిగోండి సార్ క్యాసెట్ అని ఇచ్చాడు. చూడగానే స్పర్శ దృష్టి కొద్ది ఆనందం కలుగుతుంది, భోగానుభవం మొదట చూడగానే, అసలు అది వింటే ఆనందం కలిగేది కానీ చూడగానే ఆనందం కలిగింది. ఎందుకని అసలు అక్కడ ఉంటుందో లేదో అనుకున్నా, తీరా ఇక్కడికి వచ్చింది ఉన్నది, ఎలాగో నా దగ్గరకు వచ్చింది, ఇంకా నేను వినబోతూ ఉన్నా ఒక ఆనందం, భోగాన్ని నేను అనుభవించబోతూ ఉన్నా, అనుభవించక ముందే ఏదో కొద్దిగా సుఖం కనిపించినట్టుగా ఉంది. తీరా అది తీసుకొని చూస్తే పిల్లవాడు పొరపాటున స్తోత్ర మంజరి తీసుకొని రాబోయి ఆనంద వర్షిని తీసుకొని వచ్చాడు. ఆనంద వర్షిని వినాలని ఈయనకు లేదు, ఈయన దగ్గరే ఉంది ఆ క్యాసెట్, ఈయన కావాల్సింది స్తోత్ర మంజరి క్యాసెట్. అర్థమవుతుంది, అది తీసుకొని రాలేదు. లేదు అదే తీసుకొని వచ్చాడు అనుకోండి, తీరా పెడితే పైన పైనేమో ర్యాపరు స్తోత్ర మంజరి, లోపలేమో చైతన్య గానం, నల్లని వాడు అల్లరి వాడు అని వస్తాం. ఇదేం అల్లరి, నాకు కావాల్సింది వేరే, ఇదెందుకు వస్తా ఉంది? లేదండి, స్తోత్రగాన మంజరే, సుందర స్తోత్ర మంజరే, ఇతను ఏదైతే అడిగాడో అతను అదే తెచ్చాడు, అదే పెట్టాడు, కానీ రికార్డింగ్ బాగలేదు, దాంట్లో వేరే వాయిస్ వస్తుంది, మోదాకర్రాత మోదకం అని వస్తుంది. అందరు ఏం చేయాలని అర్థం కావడం, అరే రే స్వామిజీ వాయిస్ కాదే ఇది, పోయింది ఏది భోగం చూచావా, ఎక్కడ ఇక్కడ భోగం, ఎక్కడ అనుభవించేది భోగం? స్వామిజీ ఉన్నంత వరకు అన్నావు కొద్దిగా. అందువల్ల దుఃఖ యోనయః, ఇవి దుఃఖాన్ని కల్పించడం కోసమే ఉన్నాయి భోగాలు. వీటి మధ్యలో మనం నేర్చుకోవాల్సిన ఒకటే ఒక్క సెంటెన్స్, ఒకే వాక్యం ఏంటంటే, భోగాలని సదా అనుభవించలేము. యాక్సెప్ట్ దిస్, భోగాలని సదా అనుభవించలేము. అనుభవించాలి మనం అనే అభిప్రాయపడుతూ ఉండొచ్చేమో గాని సదా ఎల్లప్పుడు కూడాను భోగాల్ని అనుభవించడం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు. నెక్స్ట్, ఆఫ్ కోర్స్ లభ్యమైనప్పుడైనా ఆనందంగా ఉన్నాం కదా. నెక్స్ట్ ఎంతకాలం, రెండవ పార్ట్ అనేది ఎంతకాలం, ఎంతకాలం నువ్వు ఆనందంగా ఉండగలవు. ఒక భోగం విషయంలో నువ్వు ఎంతకాలం ఆనందంగా ఉండగలవంటే ఆ భోగాన్ని నువ్వు అనుభవించినంత వరకే. భోగాన్ని అనుభవించావనుకోండి అయిపోయింది, ఎందువల్ల సంస్పర్శ లేదిక, దాంతో కాంటాక్ట్ లేదిక, అయిపోయింది, ఓవర్. ఎప్పుడైతే దాన్ని నువ్వు అనుభవించేయడం జరిగిపోయిందో ఇంకా మళ్లీ దాని మీద లేదు, నీకు వేరే దాని మీదకి పోతూ ఉంది. దాన్ని ఎలా పొందాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కనుక సంస్పర్శ పోయింది అని అర్థం. పైగా అనుభవించిన తర్వాత మళ్లీ సుఖపడడానికి అదే వస్తువును మనం అనుభవించినా అది సుఖాన్ని ఇవ్వలేకపోతా ఉంది. వస్తువులో గనక యథార్థంగా ఆనందమే ఉంటే, ఈ భోగాల్లోనే గనక సుఖం ఉండేటట్లయితే భోగించిన ప్రతిసారి సుఖం కలగాలి. లేదు, లోతుగా ఆలోచిస్తే ఇది దీని సహజ ధర్మం కాదేమో అని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకో తెలుసా, నిప్పు వేడిగా ఉంటుంది, వేడిగా ఉండేదాన్ని నిప్పు అంటారు. ఎప్పుడు వేడిగానే ఉంటుందా, లేకపోయినా ఫిబ్రవరిలో ఒక రకంగా మార్చిలో ఒక రకంగా ఉంటుందా? ఎప్పుడు వేడిగానే ఉంటుంది, అదే నిప్పు అంటే. నిప్పు అన్న తర్వాత వేడిగా ఉండాలి, పట్టుకుంటే కాలాలి. ఎందుకో తెలుసా, అది దాని సహజ గుణం, సహజ గుణం. కనుక నిప్పు ఎప్పుడూ వేడిగా ఉంటుంది, ఎందుకంటే వేడిగా ఉండేది నిప్పు గనక. వస్తువులో గనక సుఖం ఉండేటట్లయితే అది కూడా ఎప్పుడూ సుఖాన్ని ఇస్తూ ఉండాలి. నిప్పు ఎట్లాగైతే వేడిగా ఉందో వస్తువు కూడా నీకు ఎప్పుడు అట్లా సుఖాన్ని ఇస్తూ ఉండాలి. అట్లా మనకి ఎక్కడ ఈ ప్రపంచంలో కనిపించడం లేదండి. అవి మార్పు చెందుతూ ఉండడమే మనం చూస్తూ ఉన్నామే గాని ఎప్పుడు ఉండడం అనేటువంటిది చూడలేకపోతున్నాం. నెక్స్ట్, ఇవి సమతూకంలో ఉండాల్సి వచ్చినట్టు కనపడతా ఉండదు. ఈ భోగానికి కూడా మూడు విషయాలు సమతూకంలో ఉండాలి. ఏంటి స్వామి చెయ్యి, కెమెరా తీసుకొని మిమ్మల్ని ఫోటో తీసాను, ఆ ఫోటో తీస్తే ఎదురుగా మనిషి ఉన్నాడు, సరేనా, కెమెరా ఇటు తిప్పాను అనుకో, క్లిక్ చేయొచ్చు నేను, అతను పడతాడా? అంతటా ఉండేవాడు కనుక ఇతను పడతాడు, అతను పడడు. ఎందుకని, కెమెరా ఇటు తిప్పాను కాబట్టి. ఏ వైపు అయితే అతను ఉన్నాడో ఆ వైపుకే నేను కెమెరా పెట్టాలి. అలా పెట్టి ఇంకొక వైపు దృష్టి సారిస్తే కనుక నా దృష్టి, కెమెరా లెన్స్, ఎవరినైతే నేను ఫోటో తీస్తున్నాను అతను ఒకే అలైన్మెంట్ లో వస్తున్నాం కదా, స్ట్రైట్ లైన్ లోకి వస్తున్నాం కదా తీస్తున్నామే, అట్లాగే ఏ ఎక్కడ ఏ విధమైనటువంటి భోగాలు ఈ ప్రపంచంలో అనుభవించాలనుకున్నా వస్తువు ఒకటి ఉండాలి నీ చేత అనుభవించబడేది. అనుభవించడానికి నీ మనసు సిద్ధంగా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ మనసు డైరెక్ట్ గా వచ్చి దీన్ని అనుభవించలేదు, దానికి ఒక పరికరం కావాలి, ఇన్స్ట్రుమెంట్. ఈ మూడు ఉండాలి, ఈ మూడు ఉంటేనే నీకు భోగానుభవం. ఏ దేంట్లైనా సరే, ఒక వస్తువును నువ్వు తిన్నా, ఒక శబ్దాన్ని నువ్వు విన్నా, ఒక వాసనను నువ్వు రుచి మన వాసన చూచినా, లేదు స్పృశించి స్పర్శన తెలుసుకున్నా, ఏది జరిగినా జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం నీకు కలిగేటప్పుడు ఈ మూడు ఉండాలి. ఇప్పుడు భోగం అర్థమవుతుంది. లడ్డు తిని తీయగా ఉందన్నాం అనుకోండి, ఇప్పుడు మూడు ఉండాయి కదా, లడ్డు అనేది ఒకటి ఉండాలి. ఒకవేళ లడ్డు ఉండి తినలేకపోతే, నా మనసు అనుకూలంగా లేకపోతే, నా ఇంట్లో ఏదో బాధ ఉంది, నా దేహంలో ఏదో రోగం ఉంది, లేదా మనసు విచలం అయి ఉంది, ఇటువంటి అన్ని అనుభవించడానికి సిద్ధంగా లేదు, పాడైపోయింది మనసు, పాడైనటువంటి మనసు నువ్వు రుచికరమైన పదార్థాన్ని పెడితే కూడా తినలేదు, కనుక మనసు అనుగుణంగా లేదు గనక రుచికరమైన పదార్థం మనం తెచ్చిపెట్టినా నాకు ఇప్పుడు అవసరం లేదు, మనసు బాగలేని వాళ్ళు కాఫీ తాగండి నాకు వద్దు. ఎందుకో తెలుసా, ఇష్టం లేక కాదు, ఇష్ట వస్తువు ఉంది కానీ మనసులో ప్రస్తుతం ఇష్టం లేదు. కనుక మనసు ఉండాలి, వస్తువు ఉండాలి. కాబట్టి సినిమా ఉంది చూస్తున్నావు నువ్వు, దృశ్యం దాన్ని చూడాలనే మనసు కూడా నీకు ఉండాలి. స్నేహితుడు కనుక హాస్పిటల్లో పడుకోనుంటే తీవ్రంగా ప్రాణాపాయ స్థితిలో సినిమా చూడలేవు నువ్వు, ఎందుకని మనసు అనుగుణంగా లేదు. కానీ మనసు ఉంది, సినిమా ఉంది, కానీ గుడ్డివాడు, రూపం కనిపించదు. కనుక రూపం కనిపించాలంటే నీకు కన్ను ఉండాలి, కన్ను ద్వారా చూడడానికి మనసు ఉండాలి, మనసు కన్ను ద్వారా చూసేటప్పుడు గోచరించేటువంటి దృశ్యం ఉండాలి. ఏ అనుభవం అయినా ఇంతే, ఈ మూడు అనుకూలంగా ఉంటేనే నీకు భోగానుభవం అయినా కొద్దిగా కలుగుతుంది. కానీ ఈ మూడు ఒక చోటకి రావు, సాధారణంగా రావు, అక్కడ కాన్ఫ్లిక్ట్ లైఫ్ లో. ఎందుకో తెలుసా, మనకు కావాలనుకున్నది మనకు కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఉండదు. భార్యతో ప్రేమగా మాట్లాడదాం అనుకుంటే కూడా ఆవిడ అప్పుడే అత్తగారింటికి పోయి ఉంటుంది, అమ్మగారింటికి. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మనసు ఉండదు ఆవిడతో మాట్లాడడానికి, ప్రతి విషయంలో అంతే. కనుక వస్తువు ఉండేటప్పుడు మనసు ఉండదు, మనసు వస్తువు ఉండేటప్పుడు పరికరం అందుబాటులో ఉండదు, పరికరము మనసు ఉండేటప్పుడు వస్తువు అందుబాటులో ఉండదు, వస్తువు పరికరం ఉంది కానీ మనసు అందుబాటులో ఉండదు. ఈ మూడు ఒక్క చోటకు వచ్చి చేరేది ఎప్పుడు మనకు అర్థమే కాదు. ఒకవేళ వచ్చి చేరినా దాని మీద మనకు మనసుండి అనుభవిస్తూ ఉంటే తాత్కాలికంగా, ఎందుకని అది కావాలనుకుంటున్నాం గనక, అది లభ్యమైంది గనక కొద్దిగా బాధ తొలగిపోతుంది, దీన్ని సుఖం అనుకుంటావు. వాస్తవానికి ఈ భోగం సుఖం కాదు, ఇది భోగానుభవమే గాని సుఖానుభవం కాదు. వై, ఎందుకని? ఆద్యంతవంతః కౌంతేయ దుఃఖ యోనయః, దుఃఖాన్ని కల్పించడానికి అవి జన్మస్థానాల్లాగా ఉండాయి భోగాలు. ఇప్పుడు అర్థమైపోయింది కదా? కాబట్టి ఏవైతే భోగాలు అనుకుంటూ ఉన్నామో అవి దుఃఖాన్ని కల్పిస్తూ ఉన్నాయి, ఎందుకని మళ్లీ పోతూ ఉన్నాయి గనక. ఆద్యంతవంతః, ఆది అంతము రెండు ఉన్నాయి దానికి, ఆద్యంతవంతః. కాబట్టి భోగ స్పర్శ మొదట ఎక్కడైతే కలుగుతూ ఉందో అది ఆది. భోగ స్పర్శ ఎక్కడైతే ఇక కలగదో అది అంతం. భోగ స్పర్శ కలగబోయే ముందు భోగ స్పృహ, భోగాన్ని అనుభవించిన తర్వాత నిస్పృహ. ఈ భోగ స్పృహకి భోగ నిస్పృహకి ఈ ఆదికి ఆ అంతానికి మధ్యలో ఈ మూడు గనక ఒక విధంగా గనక కలిసి వస్తే కొద్దిగా సుఖం కలిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ కలిగేటువంటి కొద్దిపాటి సుఖం కన్నా ఇది లేదే పోయిందే అనేటువంటి దుఃఖమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆద్యంతాలు క్షీణించిపోయేటువంటి లక్షణం కనుక ఏదైతే మనకు సుఖాన్ని ఇస్తుందో అది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటది, వికారం చెందుతూ ఉంటది, క్షీణిస్తూ ఉంటది, నశించిపోతూ ఉంటది. ఒక వ్యక్తి మనకు ప్రేమను పంచుతాడు, అతనంటే మనకు చాలా ఇష్టం, ప్రాణతుల్యం, కానీ ఆ వ్యక్తిలో మార్పులు వస్తూ ఉంటే మనకు దుఃఖం కలుగుతూ ఉంటది. అతని దేహంలో వికారములు చూచి బాధపడుతూ ఉంటాం, అతను మార్పు చెందుతూ ఉన్నాడు, క్షీణిస్తూ ఉన్నాడు, నశిస్తూ ఉన్నాడని దుఃఖపడుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నిటి కూడా దుఃఖ యోనయః, ఆ భోగాలే ఈ దుఃఖాలకి కారణమవుతూ ఉండే. ఆద్యంతవంతః కౌంతేయ, కాబట్టి వీటికి ఆద్యంతాలు ఉండే. ఇది భోగం, ఈ భోగం కోసం విత్తం. అర్థమైందే? అమృతత్వశ నాశాస్తి విత్తేనా, కాబట్టి అమృతత్వం ఈ విత్తం వల్ల ఎట్లొస్తుంది? విత్తం వల్ల వస్తువులు వస్తాయి, వస్తువుల వల్ల భోగానుభవం, అది కూడాను వస్తువు ఉండేటప్పుడు మనసుంటే, మనసుండేటప్పుడు ఇంద్రియాలు అనుకూలంగా ఉంటే, ఇవన్నీ ఉండేటప్పుడు జరుగుద్ది. అలా జరిగినా కూడా ఆద్యంతాలు ఉండాయి, నశించిపోతూ ఉంటాయి. స్పర్శ, స్పృహ, నిస్పృహ ఇవన్నీ జరుగుతూ ఉండే. పైగా ఈ భోగానుభవంలో దుఃఖమే ప్రధానంగా తెలుస్తోంది. మొదటి దుఃఖం ఏంటి తెలుసా? పరిణామ దుఃఖం. రెండవది పరితాప దుఃఖం. మూడవది సంస్కార దుఃఖం. పరిణామ దుఃఖం, పరిణామ దుఃఖం ఏంటో తెలుసా? ఏవైతే భోగ్య వస్తువులుగా మనకు తెలుస్తూ ఉన్నాయో, మనకు భోగాన్ని సుఖాన్ని ఇచ్చేటివిగా, అవి మార్పు చెందుతూ ఉన్నాయా లేదా, ఇది పరిణామం. కాబట్టి ఇది పరిణామ దుఃఖం, వెరీ ఇంపార్టెంట్. పరిణామ దుఃఖం దేనిని మనం ఈ ప్రపంచంలో అనుభవించాలని ప్రయత్నం చేసినా ఈ భోగాలు పరిణామం చెందుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. అవి మారుతూ ఉంటాయి గనక నీకు వాటి మీద ప్రేమున్నా సుఖపడలేకపోతావు, ఎందుకంటే నేను అనుకున్నట్టుగా వెళ్ళేవు.
అండర్స్టాండ్. ఇది పరిణామ దుఃఖం. రెండవది పరితాప దుఃఖం, తాపం. ఏమి తాపము? నాకిది ఉన్నది, నాకు ఉన్నది మంచిదే, పక్కవాడికి కూడా ఉందే. ఇది ఎట్లా? మళ్ళీ అదేంటయ్యా, పక్కవాడికి ఉంటే నీకేం వచ్చింది? అమ్మా, నాకు వచ్చేదంతా అక్కడి నుంచే. దురదృష్టం అంతా అదే. కనుక ఇది ఈర్ష, ఇది అసూయ, ఇదంతా తాపం. ఎవరెవరికో ఏమో ఉంటే మనం యమయాతన పడిపోతున్నాం. మనం ఏం పొందాలని కాదు, ఇతరులకి ఏమున్నది, ఆయనకి జ్ఞానం ఉందో లేదో కాదు, ఇతరులకు జ్ఞానం లేదు బావుండా, ఇది తాపం, ఈర్ష, అసూయ, ఇవన్నీ పరితాప దుఃఖం. ఈ భోగాల్లోనే ఇదంతా. కాబట్టి ఉన్నవాడికి కూడా తనకన్నా ఎక్కువ ఉన్నవాడిని చూస్తే దుఃఖం. ఇంకేం భోగం? అర్థమవుతుంది. కనుక మొదటిది పరిణామ దుఃఖం, రెండవది పరితాప దుఃఖం, మూడవది సంస్కార దుఃఖం. ఈ భోగాలు అనుభవిస్తాం కదా, అనుభవించినవన్నీ లోపల వాసనల రూపంలో ఉంటాయి కదా, అవి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా బాధ పెడతా ఉంటాయి. కాబట్టి గతంలో ఫలానా వస్తువు నేను అనుభవించాను, గతంలో ప్రతి ఫలానా విషయంలో నేను కొద్ది సుఖాన్ని పొందాను అనేటువంటి జ్ఞాపకాలు, వాసనలు మన హృదయంలో ఉంటాయి. నీటిలో బుడగల పైకి వచ్చినట్టుగా మనం పిలిస్తే రావివి, ఆ వస్తూ ఉంటాయి. అది సంస్కారాల యొక్క బెడద. అర్థమైందే? ఎట్లాగైతే అరణ్యాల్లో మృగాల బెడద తప్పదో, ఈ మనసులో వాసనల బెడద తప్పదు. ఇది లోపలున్నాయి, ఈ టెండెన్సీస్ ఎప్పుడు కదుగుతాయో తెలియదు. హాయిగా ఉంటాం, సడన్ గా ఎప్పుడో అనుభవించింది జ్ఞాపకం వస్తుంది, అప్పుడు ఆకాశాన్ని చూస్తుంది. ఏం చేస్తుంది ఆకాశం? మాత్రం ఆకాశాన్ని చూస్తే ఆకాశం చెప్పేది ఒక్కటే, నన్ను చూసాను నేర్చుకో ఏమీ లేదని, ఇంతే. ఇది సంస్కార దుఃఖం. గతంలో అనుభవించున్నాం, అవన్నీ ఇప్పుడు కదులుతూ ఉన్నాయి, బాధపడిపోతున్నాం. కాబట్టి బాహ్య స్పర్శేషు అసక్తాత్మ, భగవద్గీతలో బాహ్య స్పర్శేషు అసక్తాత్మ, బాహ్య స్పర్శల యందు ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడు కర్మయోగంలో. ఒక జ్ఞాని ఇట్లా ఉంటాడు, ఒక కర్మయోగి ఇట్లా ఉంటాడు. ఎందుకు బాహ్య విషయాల యందు నీకు భోగాల యందు భోగాసక్తి లేదు? ఆద్యంతవంత దుఃఖయోనయ, ఈ కారణాల చేత. కాబట్టి ఇవన్నీ దుఃఖానికి జన్మస్థానాల్లాగా ఉన్నాయి గనక దుఃఖ యోనయ ఆద్యంతవంత, వీటికి ఆది అంత్యం అనేటువంటిది ఉంది కాబట్టి వీటి మధ్య సుఖపడలేమనేటువంటిది తనకు బాగా తెలుసు. అందువల్ల బాహ్య స్పర్శేసు అసక్తాత్మ, ఆసక్తి లేనటువంటి వాడు. స్పర్శ అంటే కాంటాక్ట్. స్పర్శేషు బాహ్య విషయాల యందు సంబంధం ఏదైతే ఉందో దాని విషయంలో అసక్తాత్మ, ఏ విధమైనటువంటి ఆశ లేనటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు. కనుక అటువంటి వాడు బాహ్యంలో తృప్తి చెందాలని అనుకోడు. అవసరాలే, ఆశలు లేవు. అవసరాలే గాని ఆశలు లేనే లేవు. కారణం, బాహ్యానికి పోతే ఈ దుఃఖం అని తెలుసు. చేప నీళ్లలోనే ఉండేది, అట్లా గనక వెలికిల పడిందే బోర్ల పడినంత వరకు నీళ్లు తాగుతుంది. అట్లా వెలకిల గనక పడిందే నీళ్లలోనే ఉంది, ఆ చేప గనక దాహం వేసిందంటే మాత్రం చచ్చిపోతుంది. దేనికోసం చనిపోయింది? నీళ్ల కోసమే. ఎక్కడుంది? నీళ్లల్లోనే ఉంది. ఇది తమాషా. నీళ్లల్లోనే ఉండి నీళ్లల్లోనే కొట్టుకుంటూ చెలిస్తూ నీళ్లు లేక చనిపోయింది. ఎందుకో తెలుసా? బహిర్ముఖమైంది. మనసు ఎట్లా ఇట్లా బహిర్ముఖం అవుతూ ఉందో అది వెలికిల పడింది. అదే గనక బోర్లు పడితే నీళ్లు తాగలదు, వెలికిల పడితే నీళ్లు తాగలేదు చేప. నీళ్ల కోసమే ప్రాణం పోగొట్టుకుంటా ఉంది. ప్రాణాధారమైనటువంటి నీరు అక్కడే ఉంది, నీళ్లలోనే తానుంది, నీళ్లు లేక ప్రాణం పోతా ఉంది. అట్లాగే ఎట్లాగైతే వెలికల పడినటువంటి చేప నీళ్లను పానం చేయలేక ప్రాణం పోగొట్టుకుంటుందో అట్లాగే బహిర్ముఖమై బాహ్య స్పర్శేసు, ఈ బాహ్య విషయాల యందు స్పర్శల యందు ఈ భోగానుభవంలో ఎవడైతే సుఖపడాలనుకుంటూ ఉండాడో అటువంటి వాడు ఇదిగో ఈ చేపలాగే ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆనందాన్ని అనుభవించలేదు. ఎందుకని ఇన్ని పరిమితమైనటువంటి పరిస్థితులు చుట్టూ ముట్టున్నాయి గనక. అమృతత్వశ నాశాస్తి విత్తేన ఇత్యవహి శృతిహి యతః స్ఫుటం బ్రవీతి. సుస్పష్టంగా చెప్తూ ఉంది శృతి, నాయన నీవు ధనం వల్ల నీకు వస్తువులు వస్తాయేమో గాని సుఖం రాదు. వస్తువులు నువ్వు ఏది అనుభవించినా పరిమితంగా ఉంటాయి. పరిమితమైనటువంటివి అన్ని కలిసి వస్తే పరిస్థితులు
పరిమిత సుఖాన్ని ఇస్తాయి, లేకపోతే దొరికినట్టే ఉంటాయి చేజారిపోతూ ఉంటాయి, దొరికినట్టే ఉంటాయి చేజారిపోతూ ఉంటాయి. ఇది జీవితంలో నడుస్తున్నటువంటి దుఃఖం. అలాగే ఎట్లాగైతే విత్తేన ధనేన, ధనం చేత నీకు అమృతత్వం సిద్ధించడం లేదో, అట్లాగే ముక్తేహే కర్మణః అహేతుత్వం. ఇది స్ఫుటం ప్రవీతి, మళ్ళీ అట్లా అన్వయం. కాబట్టి శృతి ఇంకా ఏం చెబుతుందో తెలుసా, నీకు కర్మల వల్ల కూడాను ముక్తికి కర్మలు కారణం కాదు, దుఃఖానికి భోగాలు కారణం, అమృతత్వానికి ధనం కారణం కాదు, అట్లాగే ముక్తికి కర్మలు కారణం కావు. ఎందుకని? ఏం స్వామీజీ కర్మలు చేసి ముక్తిని పొందుతాం? కర్మలు చేసి ఏమన్నా పొందొచ్చు, కర్మ ఫలితం నీకు వస్తుంది కానీ ముక్తి రాదు. ఎందుకని? ముక్తి అనేటువంటిది కర్మ ఫలితం కాదు. ఎందుకని స్వామీజీ? కర్మ కాద్యంతాలుండయి. మళ్ళీ అదే, నువ్వు ఇప్పుడు కర్మ ఇప్పుడు చేస్తున్నావంటే కర్మ ప్రారంభమైంది, కర్మ అంత్యమైపోతుంది ఒక దశలో. ఆద్యంతాలుండేటువంటి కర్మ ఇచ్చే ఫలితం అనంతంగా ఉంటుందే. కర్మకే ఆద్యంతాలుండేటప్పుడు అర్థమవుతుంది, ఈ కర్మ వల్ల కలిగినటువంటి ఫలితం ఏదో దానికి కూడా ఆద్యంతాలుండయి. ఆది మనకు తెలుస్తూనే ఉంది కదా, కర్మ చేసినప్పుడు ఫలితం లేదు కదా. ఫలితం ఉంటే కర్మ ఎందుకు చేయాలి? కర్మ చేయడంలోనే ఏదో కావాలని కదా నువ్వు చేస్తున్నావు, అదే కదా ఫలం. ఆ ఫలాన్ని ఆశించి కదా నువ్వు కర్మ చేస్తున్నావు. ఫలాన్ని ఆశించావంటే ఇప్పుడు ఫలం లేదని కదా, ఫలం లేదని నువ్వు కర్మ చేస్తున్నావు. కర్మ చేసిన తర్వాత నీకు ఫలం రావాలి. కాబట్టి కర్మ చేయడంలోనే నీకేం తెలుస్తుందో తెలుసా, ప్రస్తుతం ఫలం నీ దగ్గర లేదు. ఓకే, మరి ఎప్పుడో కదలాలి కదా, నీకు కలగాలి కదా, ఆ కలగడమే ఆది. కర్మ ఫలానికి ఆది ఉంది. ఎందుకని? కర్మకే ఆది ఉంది. ఇప్పుడు చేస్తున్న కర్మ కర్మకు ఆది ఉన్నది. కర్మ ఒక దశలో అంతమైపోతుంది, అప్పుడు అది ఫలం. ఆ ఫలం దుష్ఫలం కావచ్చు, నిష్ఫలం కావచ్చు, సత్ఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమవుతుంది? ఫలం వచ్చిందనుకోండి, ఫలాన్ని నువ్వు అనుభవిస్తానే ఫలం పోతుంది మళ్ళీ. ఎందుకో తెలుసా, కర్మ ఎప్పుడైతే పరిమితంగా ఉందో, కర్మకి ఎప్పుడైతే ఆద్యంతాలు ఉన్నాయో, సి లాజికలీ కర్మకి ఎప్పుడైతే ఆద్యంతాలు ఉన్నాయో కర్మ ఫలానికి కూడా ఆద్యంతాలు ఉన్నాయి. కర్మ ఎప్పుడైతే పరిమితంగా ఉందో, పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా, పరిమితమైన ఫలం వస్తే అపూర్ణత ఉంటుంది, నీకు కావాల్సింది పూర్ణత. ఇది వ్యవహారం, అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఏ కర్మ యొక్క ఫలితాన్ని నేను పొందినా కర్మ ఫలాన్ని పొందుతానేమో గాని, నే చేసే కర్మకు ఫలాలుండయి గాని, నా ఆశక ఫలితం ఏది? నా ఆశక ఫలితం ఏది? ఏంటి బాబు నీ ఆశ? అపూర్ణత లేకుండా ఉండాలయ్యా, పూర్ణంగా ఉండాలా. అయితే ఒక్క మాట చెప్తున్నాను, వింటావా? విను, కర్మల వల్ల మాత్రం అది రాదు బో. ఎందుకని? ఇదిగో ఆద్యంతాలుండయి. ఆద్యంతాలుండేటువంటి కర్మ, పరిమితమైనటువంటి కర్మ ఆద్యంతాలు కలిగినటువంటి ఫలాన్ని నీకు ఇస్తుంది, పరిమితమైనటువంటి ఫలాన్ని నీకు ఇస్తుంది. నీకు అట్లాంటిది కావాలన్నా ఇంకేం కావాలి? నువ్వు నాకు పూర్ణత కావాలి. పూర్ణత అంటే అంతం కలిగిందే కాదు, కాదు అనంతమైంది. ఎస్, అనంతమైన దాన్ని పొందాలి అంటే ఎటువంటి కర్మ చేయాలో తెలుసా నువ్వు? అనంతమైన కర్మ చేయాలి బాబు. చేయగలవా? కర్మ అనంతమా? స్వామీజీ చేసేదను. ఏం చేస్తావు? ఇప్పుడు మొదలెట్టేదను, ప్రాణము పోయినప్పుడు కూడా చేసేదను. చూడు మహాత్మా, మిస్టర్ ఇడియట్, ఇప్పుడు మొదలెడతానంటున్నప్పుడు అనంతం కాదు నాయన. ఎందుకంటే ఇప్పుడు మొదలెడుతున్నావు కనుక 5 నిమిషాల క్రితం లేదు కదా ఈ కర్మ. అనంతం ఎట్లా వద్ది? మొదలు పెడతానంటున్నావే, అనంతం ఎట్లా వద్ది? కాబట్టి అనంతమైనటువంటి కర్మ నాస్తి, లేదు అసలు. అనంతమైనటువంటి కర్మ లేదు. అనంతమైన కర్మ గనక ఉంటే అనంత కర్మ యొక్క ఫలితం అనంతం. కాబట్టి మనకు అనంత ఆనందం కావాలా? అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే, అనంత ఆనందం అయింది. మనకు అటువంటి అనంత ఆనందం కావాలి, కానీ అంతం కలిగినటువంటి కర్మల వల్ల కావాలి. ఎట్లా సాధ్యం ఇది? అందువల్ల క్లియర్ గా వివేక చూడమంలో ఈ దశలో ఏం చూస్తున్నామంటే, ధనం కావాలంటే సంపాదించుకో, వస్తువులు కావాలంటే వస్తాయి, దానివల్ల మాత్రం నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇప్పుడు ఇంట్రొడక్షన్ అర్థమైందే, మనం చేసేటువంటి మార్గాలు, గమ్యాలు, ప్రయత్నాలు, ఫలితాలు మన సమస్యకి వీటికి సంబంధం లేదు అని తెలుసుకున్నవాడు వివేకి. స్వామీజీ పుత్రకామేష్టి యాగం చేసి చెయ్యి చెయ్యి నాయన, పుత్రుడు కలుగుతాడు, అమృతత్వం కలగదు. కాకుంటే అమృతరావు అని పేరు పెట్టుకోవాడికి. వాడు ఒకరోజు నీకు బుద్ధి చెప్తాడు, ఎందుకని నేనుండేవాడిని కాదని. ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డని ఇచ్చారో, వీళ్ళు కారణమయ్యారో, తల్లిదండ్రులకు ఆద్యంతాలు ఉన్నాయి కనుక బిడ్డకు కూడా ఆద్యంతం ఉంది. తల్లిదండ్రులు కనుక మరణించకుండా ఉంటే వాడు కూడా తోకలేని గాలిపటం ఉంటాడు. కానీ క్వశ్చన్ లేదు, ఏదైతే కారణమో అదే కార్యం, దాంట్లో ఉండేది దీంట్లో ఉండాలి. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీకు. కనుక మనం చేసేటువంటి ప్రయత్నాలు ఫలితాలు బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ప్రయత్నాలు ఫలితాలు అంటున్నానంటే కర్మలు, అర్థమవుతుంది. అలాగే లేని చోటకు పోయి చేరాలనుకుంటూ ఉంటాం కదూ, ఇది మార్గాలు గమ్యాలు. ఇవి ఏవైనా సరే, ఏ మార్గానికి ఏ గమ్యమైనా కావచ్చేమో గాని అమృతత్వం కాదు. ఏ కర్మకి ఏ ఫలమైనా కావచ్చేమో గాని అమృతత్వం కాదు. కనుక ఈ దశలో కర్మలో హుక్, ధనం దేనికి, నీ బంధం ఏమిటో నీకు తెలిసి వస్తే, నీ సమస్య ఏమిటో నీకు తెలిసి వస్తే ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఫకీరు, ఏ ఫకీర్ అట్లాగే చక్రవర్తి, ఇద్దరు ఒకటే. ఫకీర్కి లేనిది ధనం, చక్రవర్తికి ఉండేది ధనం. ఇద్దరికి అమృతత్వం యొక్క ఆశ లేదు. ఎందుకని, లేకపోవడం వల్ల కాదు, ఉండడం వల్ల కాదు. కనుక ఏ బంధం నుంచి నువ్వు విడిపడాలనుకుంటున్నావు అదే మోక్షమైతే, ఇది అమృతత్వం, ఇది ముక్తి, ఇది కర్మల వల్ల లభ్యం కాదు. ఎందుకంటే కర్మలకు ఆద్యంతాలు ఉండయి, పరిమితంగా ఉండయి. అట్లాగే ధనం వల్ల ఉపయోగం లేదు, ఎందుకని అది భోగానుభవం కోసమే, అది దుఃఖ యోనయ ఆద్యంతవంత. ఇప్పుడు నెక్స్ట్, అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహః సన్ సంతం మహాంతం సముపేచ్య దేశికం తేన ఉపదిష్టార్థ సమాహితాత్మా. అథ ఈ కారణం చేత కర్మల వల్ల అమృతత్వం లభించదని, సంపదల వల్ల ధనం వల్ల అమృతత్వం లభించదని, తతః ఈ కారణం చేత ఇప్పుడు బాగా సహేతుకంగా సశాస్త్రీయంగా అర్థమైంది గనక ఈ కారణం చేత ఏం చేయాలనో తెలుసా? విద్వాన్, వివేకి. ఎవరు వివేకి ఇప్పుడు? విద్వాన్ ఎవడైతే తన సమస్యను గుర్తించాడో, ఏమని ఇక్కడ చేసేటువంటి కర్మలు వాటి ఫలితాల వల్ల మార్గాలు గమ్యాల వల్ల వీటి వల్ల మాత్రం నా సమస్య పరిష్కారం కాదని ఎవడైతే బాగా తెలుసుకున్నాడో వివేకి, అటువంటి విద్వాన్ ఏం చేస్తాడో తెలుసా? సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ సన్, బాహ్యార్థ సుఖ స్పృహ, బాహ్య విషయాల యందు ఏది భోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో మనం అనుభవించేటి వాటి యందు సుఖ స్పృహ, వాటి యందు నేను సుఖపడగలను అనేటువంటి స్పృహ అవేర్నెస్ ఏదైతే ఉందో దాన్ని సన్యస్త, దాన్ని సన్యసించి న్యాసం వదిలిపెట్టడం. సన్యాసం అంటే సమ్యక్ న్యాస ఇది సన్యాస, చక్కగా వదిలేయడం. కాబట్టి ఏ బాహ్య విషయాలు భోగాల కోసం ఉన్నాయని అభిప్రాయపడుతున్నాను, ఇవి నాకు సుఖాన్ని అందిస్తాయి అనుకుంటూ వచ్చాను, ఇవి అవి కావు గనక వాటి యందు సుఖ స్పృహ సన్యసించి వదిలిపెట్టి, పూర్ణంగా వదిలిపెట్టి, సంతం మహాంతం సముపేత్య దేశికం. సంతం సంత పురుషులు, మహాంతం మహాత్ముడు, మహత్ ఆ పూర్ణత్వాన్ని తెలిసినటువంటి వాడు. మహాంతం మహత్ అంటే పూర్ణత, గొప్పది పరమాత్మ తత్వం, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు మహాంతం. కనుక సంతం సత్పురుషుడు మహాంతం గొప్పదైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు దేశికం గురుం అటువంటి గురువుని సముపేత్య సమ్యక్ ఉపేత్య చక్కగా సమీపించి ఇప్పుడు అర్థమైంది కాదు ఎందుకన్నా తెలుసా అన్ని ద్వారాలు మూతబడిపోయినాయి భోగాలు సుఖాలు ధనము సంబంధాలు అన్ని మూతబడిపోయినాయి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అర్థమైపోయింది ఇప్పుడు ఇంకా ఒకటే డోర్ మిగిలింది ఆ డోర్ లో ఎంటర్ కావాల్సిందే సుఖపడాలనుకుంటే అది ఏమిటో తెలుసా సంతం మహాంతం దేశికం సముపేత్య సమ్యక్ ఉపేత్య అటువంటి గురువును సమీపించి తేన ఉపదిష్ట అర్థ సమాహిత ఆత్మా సన్ తేన అతని చేత ఆ గురువు చేత ఉపదిష్ట ఉపదేశింపబడినటువంటి అర్థ విషయమునందు భావమునందు సమాహిత చక్కగా ఉంచబడినటువంటి ఆత్మ మనసు కలిగినటువంటి సన్ అలాంటి వాడై కాబట్టి బాహ్య సుఖాలు భోగాల యందు నా సమస్యకు పరిష్కారం లేదని పూర్ణంగా తెలుసుకొని ఏవైతే నేను సుఖాలనుకుంటూ అనుభవించాలనుకుంటున్నానో ఇవి నాకు దుఃఖాన్ని ప్రసాదిస్తాయి అది పరిణామ దుఃఖం కావచ్చు పరితాప దుఃఖం కావచ్చు లేదా సంస్కార దుఃఖం కావచ్చు ఈ దుఃఖాల నుంచి నేను తప్పించుకోలేను అనేటువంటి జీవన సరళిలో ఉండేటువంటి రహస్యాన్ని గుర్తించిన తర్వాత ఇప్పుడు నాకు కావలసింది ఏదో అది గురుముఖత నాకు లభ్యం కావలసిందే గాని నే చేసేటువంటి కర్మల వల్ల లభ్యమయ్యే అవకాశంగా కనిపించడం లేదు నా కర్మల వల్ల పరిమితమైంది లభ్యమవుతుందే గాని పరిపూర్ణతను నేను పొందలేను అని తెలుసుకున్నటువంటి వాడు దేశికం గురువుని సముపేత్య సమ్యక్ ఉపేత్య చక్కగా ఆయన్ని సముపేత్య ఉపేత్య అంటే సరిపోద్ది సముపేత్య ఆ ఉపసర్గ ఎప్పుడైతే ప్రిఫిక్స్ పడిందో దాని అర్థం వేరు ఎందుకని తద్విధ్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన కాబట్టి దేశికం గురువుని సముపేత్య చక్కగా సమీపించాలి అప్రోచ్ అహంకారి ఆచార్యుడి దగ్గరకు పోయినా వాడు సాధించేది ఏమీ లేదు కాబట్టి సముపేత్య శాస్త్రం ఎట్లాగైతే గురువును సమీపించాలనుకున్నది ఎందుకని ఆచార్యవాన్ పురుషో వేద ఎవడికైతే గురువు లభ్యమవుతాడో వాడికే తెలుస్తుంది అహంకారికి తెలిసేందుకు అవకాశం లేదు అటువంటి నీ జీవిత సమస్యని పరిష్కరించేటువంటి గురువు నీకు అర్థమయ్యేలా చేసేటువంటి గురువు నీ ప్రయత్నాల ద్వారా నువ్వు ఏదైతే పొందలేకపోతున్నావో అది కేవలం తన అనుగ్రహం వల్లనే నీకు అందించేటువంటి గురువు అటువంటి వాడిని ఉపేత్య నై సముపేత్య సమ్యక్ ఉపేత్య అటువంటి వాణ్ణి చక్కగా సమీపించి